గణగోపాలుడు. శ్రీహరి, చంద్రవంశం నీ దయతో పుట్టింది, అభివృద్ధి చెందింది. రాజాధిరాజులు ఈ వంశంలో పుట్టి హాయిగా హస్తినాపుర సింహాసనాన్ని పరిపాలించారు. నీ కరుణతో సంపాదించిన రాజ్యాన్ని నీ కరుణకు దూరమై చెయ్యరాని పాపమేదో చేసి ఉన్న కారణం చేత శత్రువులకు అప్పగించి అడవులలో ఆకులు అలములు తింటూ వేళకి నిద్ర లేక సుఖం లేక అల్లాడిపోతున్నాను. నా అదృష్టవశాత్తు ముందు ఈశ్వర దర్శనం, ముందు అక్కడ హర దర్శనం, ఇక్కడ హరి దర్శనం, మధ్యలో ఉభయతారకంగా గురు దర్శనం. హరి హర గురు దర్శనం నాకు లభించింది. నా రాజ్యం నాకు ఇప్పిస్తావో మోక్షరాజ్యం ఇప్పిస్తావో నీ ఇష్టం. శత్రువుల్ని మాత్రం సంహరించే భాగ్యాన్ని ప్రసాదించు. శత్రువులనే మాట నొక్కి చెబుతున్నాడు ఆయన. శత్రువులంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎలాగో శత్రువులే, అవి కాకుండా అసలు శత్రువులు లోపలే ఉన్నారు. ఈ లోపల ఉన్న శత్రువులు ఉన్నంత వరకు బయట అందరూ శత్రువులే. మనకి ఒక వ్యక్తి మీద మనకి ఎందుకు కోపం వస్తుంది? ఒక ఇంటికి వెళ్ళి ఎందుకు ధర్నా చేస్తున్నాం? ఒక వ్యక్తిని ఎందుకు కొట్టడానికి సిద్ధపడుతున్నాం? అంటే మనలో దరిద్రపు శత్రువులు ఉన్నారు కనుక. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఆరు శత్రువులు ఉన్నంత వరకు ఈ సృష్టిలో ఏ ప్రాణి మీద మనకి దయ ఉండదు, ఏ ప్రాణి మనకు ఆత్మీయుడనిపించడు. ఈ లోపలున్న భయంకరమైన శత్రువుల్ని జయిస్తే, ఈ అరిషడ్వర్గాన్ని జయిస్తే అప్పుడు ఈ లోకంలో మనకు ఒక్క శత్రువు లేడు. హిరణ్యకశిపుడితో ఏమన్నాడు ప్రహ్లాదుడు? లోకములన్నీయున్ గడియలోన జయించేది, నీ మనస్సులో ఉన్న శత్రువులు ఆరుగురిని జయించు, అప్పుడు నీకు ఈ లోకంలో శత్రువులే లేరన్నాడు. నాన్న, నువ్వు అన్నది నిజమే. ప్రపంచంలో శత్రువులందరినీ నీ పరాక్రమంతో జయించావు, కానీ బయట అసలు శత్రువులు ఎందుకు వచ్చారు? నీలో ఆరుగురు శత్రువులు ఉన్నారు కనుక. ఈ బాహ్య శత్రువుల్ని జయించడం కాదు, అంతఃశత్రువుల్ని జయించు, అప్పుడు నీకు లోకములో మాట వరసకు కూడా ఒక్క శత్రువు ఉండడు. బాహ్య శత్రువులు పోవాలంటే అంతఃశత్రువులు పోవాలి. మనం ఒక వ్యక్తిని ఎందుకు కోపంతో తిడుతున్నాం అంటే మనలో క్రోధం అనే శత్రువు ఉంది కనుక ఆ వ్యక్తి మీద కోపం వచ్చి తిడుతున్నాం. ఈ క్రోధమే లేకపోతే వాడి శత్రువు ఎవడు? వాడిని తిట్టక్కర్లేదుగా. నీలో కామం లేకపోతే, కోరిక లేకపోతే ఏ వస్తువు మీద కోరిక ఉండదుగా. కోరికుంటే ఈ దండ నాకు వేస్తే బాగుండు, ఈ మైకు పట్టుకుపోతే బాగుండు, గురువుగారికి మాత్రమే మెళ్ళో దండ వేస్తారు, నాకు ఎందుకు వేయట్లేదు, ఇవన్నీ కోరికలు వస్తాయి. ఎప్పుడు నీకు కామం అనే శత్రువు ఉంటే, అది లేనప్పుడు అబ్బా ఆయనకి దండేస్తే ఎంత ఆనందంగా ఉందండి, ఆ శివుడికి దండేస్తే ఎంత బాగుందండి, ఆయనకి ఎంత నైవేద్యం పెడితే ఎంత బాగుందని ఇతరులను చూసి మనకి చేసినంత ఆనందం పొందుతాం. కాబట్టి శత్రువులను సంహరించి నా రాజ్యం నాకు ఇప్పించు అనగా లోపలున్న అరిషడ్వర్గాన్ని నాశనం చేసి నాకు మోక్ష సామ్రాజ్యం ఇప్పించు అనగానే శ్రీ మహావిష్ణువు అన్నాడు, ఏమి చింతించకు, నా దర్శనమంత తేలికగా ఎవరికి పెడితే వారికి లభించదు. నేను ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే ముందు వాడిని దరిద్రుని చేస్తాను, వాడికి కష్టమంటే ఏమిటో తెలియజేస్తాను, ఆ తర్వాత వాడికి దర్శనమిస్తాను, అనుగ్రహిస్తాను. ఒకసారి నా అనుగ్రహముతో తిరిగి సంపదలు వచ్చిన వాడున్నాడే, వాడు జీవితంలో దారిద్ర్యం పొందడు, అహంకారాదులు అసలు పొందడు. పో, నిశ్చింతగా ఉండు, నువ్వు కిందకి దిగు, నీ రాజ్యం కేసి ప్రయాణం మొదలుపెట్టు, తర్వాత ఏం దొరుకుతుందో చూడన్నాడే. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా ఆ సమయానికి అక్కడికి వచ్చారు. స్వామి, మేము చాలా కాలం నుంచి నీకోసం తపస్సు చేసినా మాకెవరికి కనపడవు, కానీ ఇతనికి చాలా తొందరగా దర్శనమిచ్చావు, కారణమేమిటి అని శంఖణ భూపాలుడు ఎదురుగుండానే బ్రహ్మాది దేవతలు విష్ణువుని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? స్వామి పుష్కరిణి స్నాన సత్ఫలం బుహిచి ఇతనికి స్వామిత్వం ఇచ్చే అన్నాడు. నా దర్శనానికి వచ్చేవాళ్ళకి వెంటనే నా దర్శనం ఎందుకు అవ్వదు? కొందరికి దర్శనమైనా కొందరికి ఎందుకు కోరికలు తీరవు? అంటే వాళ్ళంతా కొండ మీదకి వచ్చి చకచక దర్శనానికి వెళ్ళిపోతున్నారు తప్ప స్వామి పుష్కరిణి స్నానము, వరాహస్వామి దర్శనము చెయ్యడం లేదు. ఎవడైనా కొండ మీదకి రాగానే ముందు పుష్కరిణిలో స్నానం చెయ్యాలి, ఆ తర్వాత నా వరాహస్వామి వారి ఆలయ దర్శనం చెయ్యాలి. ఈ రెండూ చేసిన తర్వాత నా నామజపం చేసిన వాడికి సంపూర్ణముగా నా అనుగ్రహం లభిస్తుంది. ఇవి లేకుండా వస్తున్నారు కాబట్టి ఈ కొండ మీద వచ్చిన వాళ్ళందరికీ నా దర్శనం కావడం లేదని చెప్పాడు. ఇది వెంకటాచల మహాత్మ్యం చెబుతోంది. కాబట్టి మీరు కొండ మీద కలగానే ఏం చేయాలన్నమాట? అన్నీ విడిచిపెట్టి క్యూలోకి డైరెక్ట్ వెళ్ళిపోవాలనా? 500 రూపాయల టిక్కెట్టో, 1000 రూపాయల టిక్కెట్టో, లేకపోతే ఇంకేమన్నా రాజకీయ నాయకుల యొక్క పలుకుబడి యొక్క కాగితం పుచ్చుకుని పైకి ఎక్కి ఎక్కగానే డామ్ అని వెళ్ళిపోయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా అలా దండం పెట్టేసి ఓ 1000 లడ్డూలు కొనుక్కుని తెగదినేసి ఇంటికి వచ్చేస్తే చాలు కదా. ఎప్పుడు ధర్మం ఒకటి ఉన్నది, అక్కడికి వెళ్ళగానే ఎంత హడావిడున్నా ముందు పుష్కరిణి స్నానం చెయ్యండి. మీరు ఈసారి నేను చెప్పిన మాట వింటారని నమ్మకం, ఎందుకంటే వెంకటాచల మహాత్మ్యంలో అది తప్పనిసరి అని చెబుతోంది కనుక. ముందు ఏం చేయాలి? స్వామి పుష్కరిణి స్నానం. తదనంతరం వరాహస్వామి దర్శనం. అసలు అది వరాహస్వామి వారు కొండ, ఆయన దర్శనం చేసుకోకుండా స్వామివారి దర్శనం చేసుకుంటే మనకి పెద్ద ఫలితం ఉండదు. రోజు పెడితే చెప్పలేం కానీ అక్కడే తరచుగా వెళ్ళే వాళ్ళకి అక్కర్లేదు, కానీ అప్పుడప్పుడు ఏ నెలకో 10 రోజులకో ఏడాదికో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, జీవితంలో అసలు ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు తప్పక ముందు పుష్కరిణీ స్నానం, వరాహస్వామి దర్శనం, తదనంతరం శ్రీనివాస దర్శనం చేస్తేనే అది క్రమ పద్ధతి. అటువంటి వారికి స్వామి సంపూర్ణ కటాక్షం చకచక లభిస్తుంది, శీఘ్రంగా లభిస్తుంది. ఇతడికి నేను తొందరగా దర్శనం ఇవ్వడానికి అసలు కారణం ఇది అనగానే అప్పుడు వాళ్ళు ఓహో స్వామి పుష్కరిణి యొక్క మహిమ ఎంతదా, అది సాక్షాత్తు సరస్వతి అని గ్రహించారు. శంఖండు మళ్ళీ పుష్కరిణికి మొక్కాడు, కొండకి మొక్కాడు, వరాహస్వామి దర్శనం చేసుకున్నాడు, కిందకి దిగాడు. కిందకి దిగే సమయానికి ఏమండి మీరు ఎక్కడున్నారండి అంటూ వాళ్ళు ఆవిడొచ్చింది. అప్పటిదాకా లేని భార్య ఏమైపోయిందో తెలియదు కదా, ఈయన పారిపోయి వచ్చాడు కదా, నువ్వెలా వచ్చావు అన్నాడు ఈయన. ఆయన అంతలో నేను ఆలిక్ కరుచుకుని స్వామి చెప్పారు కిందకి దిగు నీకే తెలుస్తుంది అన్నాడు అనుకుని, భార్యామణి నేను ఇక్కడ ఉన్నట్టుగా నీకు ఎలా తెలుసు అంటే, ఎవరోనండి ఒక కుర్రాడు 8 ఏళ్ల కుర్రాడు నెత్తి మీద నెమలిపించి ఉంది, నీలంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడో, ముద్దొచ్చేస్తున్నాడు, నోటి నిండా వెన్నపోసే, చేతిలో వెన్నగిన్ని గుచ్చుకుని, మీ ఆయన కోసం వెతుకుతున్నావా అమ్మా అంటూ నా దగ్గరకు వచ్చాడు. మీరు శత్రువుల చేతిలో చిక్కి పారిపోయారని తెలియగానే నేను కూడా రహస్య మార్గం గుండా అంతఃపురం వదిలేశాను, మన పిల్లలతో పాటు పారిపోయి వచ్చాను, పిల్లలందరినీ అడవిలో చోట దాచాను. ఇంతలో ఆ బాలుడు వచ్చి, ఏమమ్మా శంకర మహారాజు గారి భార్య నువ్వేనా, ఆ రాజుగారు ఇందాక నాకు కనబడ్డాడు, ఇక్కడ ఉన్న కొండెక్కాడు అనగానే ఆ కొండెక్కడ ఆయన అన్నాను, ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఎంత దూరమో తెలియదు, పరుగు పరుగు నా కుర్రాడు చేయించుకుని ఇక్కడికి వచ్చేసాను. అంతఃపురం ఆవిడ పరిగెత్తాలంటే ఆవిడ కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉండేవిట, అంతఃపురంలో అటు ఇటు కదలకపోతే మోకాళ్ళ నొప్పులు కాక ఏమవుతాయి, ఎప్పుడన్నా నడవాలి, ఏ 24 గంటలు లిఫ్ట్లు ఎక్కి తిరుగుతూ ఉంటే కొంతకాలానికి కొండకాళ్ళు పనిచేయవు, కీళ్ళు పనిచేయవు, అంచేత అంతఃపురంలో కదలకుండా కూర్చుందిట. కానీ కుర్రాడు పట్టుకుని చేయించుకోలేకొస్తే 2 నిమిషాలు వచ్చిందిట. అప్పుడు ఆయన, ఇంకా నీకు అర్థం కాలేదా వేరేదానా, ఆ నీల బాలుడు ఆయన ఎవరనుకుంటున్నావు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, ఈ వెంకటాచలానికి అధిష్టాన దేవత, నీ అదృష్టం నా అదృష్టం పుచ్చి నేను ఇక్కడికి వచ్చాను, నాకు నీ దర్శనం ఆయన చేయించాడు అని జరిగిన కథ అంతా చెప్పగానే ఆహా ప్రత్యక్ష దర్శనం అని మళ్ళీ కొండకి దండం పెట్టింది ఆవిడ. ఇంకో తమాషా జరిగింది, భార్యను తీసుకుని పిల్లల్ని దాచిన చోటుకు బయలుదేరబోతున్నాడు, కొండ నుంచి ఇంకొంచెం 2 అడుగులు నడిచాడో లేదో, విమలుండగు శంఖను రిపులు అమితాశను రాజ్యమేల అన్యోన్య విరోధము లెసగ పోరి మడసిరి క్రమముగా నమ్మహికి రాజు కావలె నన్నుచు. ఈ రాజుగారిని ఓడించారు, వాళ్ళ పేరు కోలా విధ్వంసులు, రాజుగారి శత్రువులు పరమ కిరాతకులు. వాళ్ళకి ఓ మంత్రి గారి సాయం కూడా ఉందని చెప్పాను కదా, ఈ రాజుగారు పారిపోగానే ఈ కోలా విధ్వంసులు మంత్రి గారు వీళ్ళంతాను ఇప్పుడు ఈ రాజ్యానికి ఎవరు రాజు అవ్వాలి, నేను మీ అందరికీ సాయం చేశాను కనుక మీ అందరికీ సేనాపతి వంటి పదవులు ఇస్తాను, నేనే రాజును అన్నాడు మంత్రి. ఏ మంత్రి, నువ్వు మీ రాజుగారినే బోల్తా కొట్టించావు, రేపు పొద్దున మమ్మల్ని బోల్తా కొట్టిస్తావు, నువ్వు మంత్రివి కాదు జగజ్జంత్రివి కంత్రివి అని వాళ్ళు ఆ మంత్రిని చంపేశారు ముందు. ఇప్పుడు వీళ్ళు 11 మంది ఆ కోలా విధ్వంసులు నాయకులు, వాళ్ళ సైనికులు కాకుండా 11 మంది నాయకులు ఉన్నారు. ఈ నాయకుల్లో ఎవరు సింహాసనం మీద కూర్చోవాలి, ఎవరు సింహాసనం మీద కూర్చోవాలి, కిచిడీ పార్టీలు ఉంటాయి సారా అలాంటివి అన్నమాట, దిక్మాల గవర్నమెంట్ అన్ని పార్టీలు చేత ఎందులో, వాడుకో 2 ఎంపీలు వీడికో 2 ఎంపీలు ఎవడికి వాడే, నేనే ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలనుకుంటాడు. అలా కొట్టుకునే పార్టీలాగా ఈ 11 మంది నేనే రాజును కొట్టుకుని మొత్తం అన్యోన్యంగా చచ్చిపోయారట. సుస్పష్టంగా చెప్పాడు, రాజ్యమేల అన్యోన్య విరోధము లెసగా పోరి మడసిరి, ఎవరికి వాళ్ళే నేనే రాజుని కత్తులు దూసుకుని ఒకళ్ళు కసాపేసాన్ని అరికేసుకుని చచ్చిపోయారు. ఈ సైనికులు ఏం చేశారు, మన రాజులు చచ్చారు కనుక ఇప్పుడు మనలో ఎవడో ఒక వీరుణ్ణి ఎన్నుకుని మనం పరిపాలిద్దాం అనగానే నేనే వీరుణ్ణి అని అశత్రువులు సైనికులు కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారట, ఒక్కడు మిగిలితే ఒట్టు మొత్తం చచ్చారు. భవిష్య పురాణం చెబుతోంది భవిష్యత్తులో పాకిస్తాన్ చైనాలో ఉన్నవాళ్ళు కూడా అలాగే కొట్టుకుని చచ్చిపోతారట మొత్తం వాళ్ళలో వాళ్ళు, మళ్ళీ భారతదేశం దీని అంతటికీ రాజ్యాధిపత్యం వహిస్తుంది అని చెప్పారు. అది కొంచెం మన కళ్ళతో చూస్తే బాగుండదు నా కోరిక, ఎప్పుడో కాకుండా పాకిస్తాన్లో ఖచ్చితంగా మన కళ్ళ ముందే జరుగుతుంది, ఇవన్నీ కొట్టుకు చచ్చిపోతారని వేదవ్యాసులు రాశారు, వాళ్ళలో వాళ్ళు తక్కొట్టుకుని బాంబులు పెట్టుకుని పేల్చుకుని చచ్చిపోతారట. చైనా పాకిస్తాను ఇంకా ఈ పక్కన ఉన్నటువంటి ఇరాన్ ఇరాక్ కువైట్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉద్యోగాలకు వెళ్ళి మన వాళ్ళని తొందరగా వచ్చేయమనండి, కొద్ది రోజులు వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు, అక్కడ ఉంటే వీళ్ళు చచ్చిపోతారు, మన వాళ్ళు మాత్రం మళ్ళీ తిరిగి దాన్ని ఆక్రమించి పరిపాలించే శక్తి వస్తుందని వ్యాసుల వారు భవిష్య పురాణంలో చెప్పారు. కొంచెం ఇప్పుడే తెలుస్తుంది కదా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారే ఇహ మొదలు. ఇవన్నీ క్రమక్రమంగా రూపుదాల్చే సమయానికి ఇవాళ కొద్ది రోజులకి మన దేశమే పవిత్ర దేశం అవుతుంది. తాత్కాలికంగా కొన్ని కష్టాలు ఉండొచ్చుగాక, కొంతమంది పౌరాణికులకి ఇబ్బంది రావచ్చుగాక, ఎప్పటికీ ఈ వేదభూమి, ఈ కర్మభూమి, ఈ పవిత్ర దేశములకు మాత్రం శుభం తప్ప శుభం ఉండదు. ఎన్ని యుగముల నుంచి ఈ దేశాల మీద దాడి జరిగాయి, ఎంతమంది దీన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు. ఒకళ్ళ ఇద్దర యుగయుగాలుగా క్రూరులైన అనేక రకాల జాతులు వాళ్ళు వచ్చి పడ్డారు. ఆ హిమాలయ పర్వతాల కనుమల గుండా వచ్చారు, సైబర్ కనుమల గుండా వచ్చారు, మొఘలులు వచ్చారు, అంతఃపురం బాబర్కి వాళ్ళకి ముందు కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి వాళ్ళు వచ్చారు, బానిస వంశం వాళ్ళు వచ్చారు, తైమూర్ లాంటి వాళ్ళు వచ్చారు, చెంగిజ్ ఖాన్ లాంటి వాళ్ళు వచ్చారు, అమ్మ బాబో గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళంతా ఏళ్ల తరబడి కొల్లగొట్టి దుంపనాశనం చేసి ఎంతమందిని చంపినా మన వేదాన్ని పాడు చేయలేకపోయారు, ఈ ఆలయాల వ్యవస్థని పాడు చేయలేకపోయారు. ఆ తర్వాత దాదాపు 200 సంవత్సరాల కాలం పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు తుక్కు కింద నాశనం చేశారు మన కల్చర్ మొత్తం. ఇంత దారుణంగా హిందూ మతాన్ని నాశనం చేసి దెబ్బతీసినటువంటి వాళ్ళు మరొకళ్ళు ఉండరు, వాళ్ళు చంపేసేవారు. కానీ వీళ్ళు అలా కాదు, మెల్లిగా చాప కింద నీరులో ప్రవహించి ఇక్కడ గుడి ఉందనుకోండి, గుడి పక్కనే రాస్తాడు, గొర్రెల కాపరిని నేనంటాడు. గొర్రె మనవాళ్ళు కూడా గొర్రెలు, వీళ్ళు కటికివాడిని నమ్ముతారు, వాడు గొర్రెల కాపరి కదా, వాడే నమ్ముతారు పోయి. ఇక అక్కడి నుంచి వాడు అక్కడ ఒక సిలువ నాటుతాడు, అక్కడ ఈ పిచ్చాళ్ళంతా అందులో చేరతారు. ఇంత పూర్వం ఉన్నటువంటి శివభక్తులు 100 మంది కాస్తా, అటు 100 ఇక్కడ 100 ఇలా అయిపోతున్నారు. ఇలా ఎంతో పాడు చేశారు వాళ్ళు కూడా. అయినా ఈ 200 ఏళ్లలో కొన్ని లక్షల మంది ఉరికంబాన్ని అలంకరించిన ఈ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయలేరు. భవిష్యత్తు ఎప్పటికైనా ఈ వేదమతందే, ఈ ఆర్షధర్మందే, ఎన్ని గందరగోళాలున్నా ఈ ధర్మం నిలబడుతుంది, ఈ దేశం నిలబడుతుంది. దానికి వీరంతా కూడా సహకరించాలి. కొంత తప్పక మనందరం కలిస్తే, మనందరం భక్తితో, మనం చేయవలసిందేం, మన ఆస్తులేం త్యాగం చేయకర్లా. ఇలా పురాణాలు చెప్పించండి, వినడానికి రండి, కాస్తంత ఈశ్వరుడి మీద నీళ్లు పొయ్యండి, సాటి మనిషిని ప్రేమించండి. ముఖ్యంగా ఏ వ్యక్తి తన వంశం, తన కులం, తన ప్రాంతం అనే దురభిమానం లేకుండా మాత్రం ఉండాలట. అదొక్కటే మనం కలియుగంలో చేయవలసింది. ఏ వ్యక్తి అయినా నా కులమే గొప్పది, లేక నా జాతే గొప్పది, నా శాఖే గొప్పది, లేక నా ప్రాంతమే గొప్పదని కాకుండా, ఇదంతా భూమి కదండి, దేవత, భూదేవత. అందులో మనం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. కాశీకి ఒక శక్తి ఉంది, ఈ పవిత్ర మంత్రపురికి ఒక శక్తి ఉంది. 1000 గడపలుండి అగ్రహారంలో ఉండి ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని, పచ్చి తురకలను ఎదుర్కొని వాళ్ళు నరికేస్తూ ఉంటూ కూడా వేదాన్ని నిలబెట్టినటువంటి పవిత్ర గ్రామం మంత్రపురి అంటే తెలిసిన మీకు. ఎంతమంది చచ్చిపోయారో బ్రాహ్మణోత్తములు ఇక్కడ తమ ధర్మాన్ని రక్షించడానికి. అవన్నీ ఆ చెరువు గట్టు దగ్గర నాకు చెబుతూ ఉంటే పెద్దలు ఆశ్చర్యపోయాను విని. అలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఈ ప్రాంతాలన్నీ అమ్మవారు భూదేవి అనే స్త్రీకి ఒక్కొక్క అవయవం, గుర్తుపెట్టుకోండి. ఈ అవయవాలన్నిటినీ మనం కాపాడాలి. మన శరీరంలో వేలెక్కువ, కాలెక్కువ అంటే ఎలా చెబుతాం, అన్నీ ఉండాల్సిందే. అన్నీ ఉంటే సకలాంగులం, ఏది లేకపోయినా వికలాంగులం. అలాగే ఈ భూమండలంలో మనం ఏ ప్రాంతం మంది కాకపోయినా మనం వికలాంగులతో సమానం అయిపోతాం. అటువంటి ఈ భూమిని రక్షించే బాధ్యత మళ్ళీ సురాభాండేశ్వరుడి పాదాల మీద పెడదాం. ఇప్పుడు శంఖండు అదృష్టవంతుడు గనక ఆ ఈశ్వర అనుగ్రహం వల్ల వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారు. మొత్తం అంతా శత్రువులంతా, ఒక్కడు మిగలలేదు. ఇంకా అసలు రాజుగారి పౌరులు, రాజుగారి పాత సైనికులు, రాజుగారింటి అభిమానం ఉన్నవాళ్ళు, అమ్మయ్య వీళ్ళ పేడా పోయిందిరా, వీళ్ళ వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం అనుకుని మన రాజుగారికి అన్యాయం చేసిన పాపాత్ములు ఆ స్వామి అనుగ్రహంతో వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారు. ఇప్పుడు మన రాజు ఎక్కడున్నాడో వెతుకుదాం అని గుర్రాలు ఏనుగులు పుచ్చుకుని ఈ ప్రజలు, ఈ సైనికులు, పాత మంత్రులు కొందరు అందరూ కలిసి వెతుకుతూ ఉండగా ఈశ్వరానుగ్రహం వల్ల, వెంకటేశ్వర అనుగ్రహం వల్ల రాజుగారు ఇక్కడున్నట్టు తెలిసింది. వాళ్ళంతా వచ్చేశారట, గోదావరి తీరం వెంబడి వెతుక్కుంటూ వచ్చారని చెప్పారు. ఇలా గోదావరి వెంట వెతుక్కుంటూ వచ్చి అయోధ్యానగరం, మన హస్తినాపురం నుంచి రావాలంటే ఇటే రావాలి కదా, మరి గోదావరి తీరం కూడా తిరుపతి వచ్చేసారనమాట వాళ్ళు. అక్కడికి వచ్చి ఇక్కడ సుస్పష్టంగా రాసేటువంటి వెంకటాచల మహాత్మ్యంలో గోదావరి తీరం గుండా వచ్చారట వాళ్ళు. అప్పటికి ఈ గౌతమిలో కొన్ని నీళ్లు వాళ్ళు కుండల్లో పట్టుకుని, ఈ కుండల్లో ఉన్న నీళ్లు మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళి కపిలస్వామివారికి, కపిలేశ్వర స్వామివారికి అభిషేకం కూడా చేశారు. చాలా గొప్ప ప్రాంతాలు ఈ మంత్రపురి తీరంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా, ఇవన్నీ కూడా శివ నిలయాలు. ఒకప్పుడు శివుడికి, కేశవుడికి ఎన్నో రకాల సేవలు చేసిన నిలయాలన్నమాట. ప్రాచీన కాలం నుంచి మంత్రపురి అనే పేరు పద్మపురాణంలో ఉంది, అందులో 8వ అధ్యాయంలో ఉంది. అదే ఇప్పుడు మంథన అయ్యిందనమాట. అంటే ఎంత పాతదో ఆలోచించండి, ఎంత చరిత్ర ఉందో ఒకసారి ఆలోచించండి. అటువంటి గ్రామంలో మీరున్నారు, దాన్ని తలుచుకుంటే మళ్ళీ నాకు ఒక గగుర్పాటు కలిగి మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను అన్నమాట. సరే మొత్తం మీద ఈ సైనికులు వెళ్ళి శంఖండు ఉన్నటువంటి ప్రాంతాన్ని చూచి ఆయనకి నమస్కరించి వాళ్ళు తెచ్చిన గోదావరి జలంతో కపిల తీర్థంలో ఉన్నటువంటి జలం కూడా కలిపి ఈ గోదావరి జలం కపిల తీర్థం జలం ఈ రెండింటితోటి కపిలస్వామి వారికి కపిలేశ్వరుడికి అభిషేకం చేసి రాజుగారికి జరిగిందంతా చెప్పారు. అప్పుడు రాజుకి విషయం అర్థమైంది, అమ్మాయ వెంకటేశ్వరుని అనుగ్రహంతో శత్రువుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని జయించవలసిన అవసరం లేకుండా పరస్పర విరోధంతో వాళ్ళకు వాళ్లే చచ్చిపోయారు అనుకుని తిరిగి సైనికులతో కలిసి స్వామివారిని మళ్ళీ కొండకు వెళ్ళి సేవించుకుని ఆపై తన రాజ్యానికి వెళ్ళి చంద్రవంశం యొక్క పరిపాలన ఎలా ఉంటుందో లోకానికి చూపించాడు. ఆయన అన్న మాట నిలబెట్టుకున్నాడు, నేను రాజయ్యాక భిక్షుకులకి మంచి ప్రసాదం పెట్టిస్తాను, వారికి ప్రధాన దర్శనం చేయిస్తానన్న మాట నిలబెట్టుకుని ఓ ప్రత్యేకమైన క్యూ పెట్టేట. ఈ లైను కేవలం పేదవారికే, వీరంతా ఇందులో రండి, స్వామివారి దర్శనానికి వెళ్ళిపోండి, భగవద్ దర్శనం చేసుకుని ప్రసాదం తినండి అని యావజ్జీవితం పేదవారికి మాత్రం ప్రసాదము శివప్రసాదము రెండు అందేలా చేశాడు, దర్శనం అయ్యేలా చేశాడు. వెంకటాచలం అపూర్వమైన అనేక ఘట్టాలకి నిలయం, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఎంతోమంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. ఒకనొకప్పుడు అగస్త్య మహర్షి భూలోకంలో ఉన్న భయంకర రాక్షస నాశనం కోసం వెంకటేశ్వర స్వామివారిని 41 రోజులు దీక్షతోటి సంపంగి పుష్పాలతోటి అభిషేకం చేశాడు. పువ్వులతో అభిషేకం ఉంటుంది, పుష్పాభిషేకం అంటే పువ్వులు అలా పోసేస్తారు నీళ్లు పోసినట్టుగా, చెంపక పుష్పాభిషేకం చేశాడు. చాలా కాలం క్రితం నివాత కవచులు కాలకేయులు అని పేరు కలిగిన కొంతమంది రాక్షసులు ఉండేవారు. వాళ్ళు పరమ భయంకరులు, మహావీరులు. వీళ్ళు ఇంద్రుడి మీదకి దండయాత్రకు వెళ్ళారు. ఇంద్రుడంతటి వాడు కూడా ఈ నివాత కవచ కాలకేయాదులతో యుద్ధం చేయలేక అల్లకల్లోలం అయిపోయాడు. ఈ రాక్షసులకున్నది ఏమిటంటే వీళ్ళు సముద్రంలో దక్కునేవారు. హఠాత్తుగా సముద్రంలోంచి బయటకు వచ్చి దేవతల్ని చితక్కొట్టి ఒడ్డు మీద ఉన్న ఋషుల్ని పట్టుకుని విరిచి వాళ్ళ శరీరాలు మాంసభక్షణ కింద తినేసేవారు. ఓ మనిషి కనపడగానే వాడి మెడలా పట్టుకుని విరగ్గొట్టేసి వాడి శరీరంలో ఉన్న రక్తాన్ని గడగడగడ ధంసప్ తాగినట్టు తాగేయటం. మనం ధంసప్ కూడా తాగలేము, కూల్ డ్రింకులు తాగలేము, టీ గట్టిగా అంతలా తాగలేము. వాడు ఆ మెడల విరిచి ఆ మొండె ఎత్తి గడగడగడగడగా వేడి రక్తం తాగి ఆ తర్వాత ఈ శవాలను పీక్కు తినేసేవారట. వాళ్ళకి నరమాంస భక్షణ అంటే రాక్షసులకు అంత ఇష్టం. అసలు ఈ మాంస భక్షణ అనేది సహజంగా రాక్షస లక్షణం, అందుకని విరుచుకుని తెగ తినేసేవారట వాళ్ళు. దాంతో ప్రజలంతా గిజగిజలాడిపోయి దేవతలారా రక్షించండి అంటే దేవతలు అన్నారు మమ్మల్ని చావగొడుతున్నారు, మేమే మమ్మల్ని రక్షించుకోలేకుండా ఉంటే ఇంక మిమ్మల్ని రక్షిస్తాం అనగానే దేవతలు మనుషుల్ని రక్షించాలి, మనుషులు దేవతల్ని పూజించాలి, రక్షణ చేయలేకపోతే మీరు దేవతలు ఎలా అవుతారు, ఒక పక్కన రాక్షసులు వచ్చి మమ్మల్ని భక్షణ చేస్తున్నారనగానే ఇంద్రుడు ఈ నివాత కవచకాలకేయాదుల మీదకి దండయాత్రకు వచ్చాడు. వాళ్ళు ఏం చేసేవారట, ఇంద్రుడు దండయాత్రకు రాగానే పరుగు పరుగును వెళ్ళి సముద్రంలో అడుగును దాక్కునేవారు, కనపడకుండా పోయేవారు. సముద్రం అగాధం, ఎక్కడున్నారో తెలిసేది కాదు. తీరా వీళ్ళు కనపట్టలేదు కదా అని ఇంద్రుడు పైకెడుతుంటే వెనక నుంచి వచ్చి ఇంద్రుడిని వాళ్ళని తన్ని కొంతమంది ప్రజలు పట్టుకుపోయి మళ్ళీ విరుచుకు తినేసేవారు. దాంతో ఇంద్రుడు విసిగిపోయాడు. ఒడ్డు మీద ఉండి యుద్ధం చేస్తే యుద్ధం చేసి ఏదో రకంగా శత్రువుల్ని చంపవచ్చు, శత్రువులు కాసేపు తంతారు, తన్నపోతే సముద్రంలో దక్కుంటున్నారు. సముద్రము ఆచ్ఛాదనగా ఉన్నంతకాలము ఈ రాక్షసులను మనమేం చెయ్యలేము. ఇప్పుడు ఈ సముద్రం లేకుండా పోవాలి, అది పోతే కానీ మనకి రాక్షస సంహారం చేయడం కుదరదనుకుని అంతా పరుగు పరుగున బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ భూలోకంలో ఉన్న నివాత కవచ కాలకేయాదుల సంహారం జరగడానికి వీలుగా సముద్రం అంతా ఎండగట్టకూడదా అంటే వెళ్ళకోణం వాడుతున్నారా, సముద్ర జలాన్ని సృష్టించడమే తప్ప ఎండగట్టే శక్తి నాకు లేదు, మొత్తం సముద్ర జలం తాగగలిగే శక్తి ఈ చరాచర జగత్తులో ఈశ్వరుడికో విష్ణువుకో ఉంటుంది, మేము త్రిమూర్తులం ఆ పని చెయ్యం, కాబట్టి ఇది అసంభవం అన్నాడు. అది అసంభవం అయితే ఇక మేము బ్రతికొండడం అసంభవం అన్నాడు ఇంద్రుడు. మీరు పని చేయండి, భూలోకంలో మహాభక్తుడు అగస్త్యుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తలుచుకుంటే సముద్రం ఒక్క చుక్క లేకుండా ఎండగట్టగలడు, సముద్రంలో ఒక్క చుక్క నీటి బొట్టు లేకుండా నాశనం చేయగలడు, పండి అనగానే వీళ్ళంతా కలిసి దేవతలంతా మహర్షుల్ని వెంట పెట్టుకుని అగస్త్య మహర్షి కాళ్ళకి నమస్కరించారు. మహాత్మా అగస్త్య, సముద్రం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది, సముద్ర జలం అంతా ఎండిపోతే నివాత కవచ కాలకేయాది రాక్షసుల్ని మేము సులభంగా సంహరిస్తాం, దయతో మొత్తం సముద్ర జలం అంతా ఆపోసిన పట్టేయి అనగానే ఆయన అలాగే అన్నట్ట. కాదన్లా, ఎవర్రా మీకు ఏమన్నా బుర్ర ఉందా? సముద్ర జలం తాగమంటారా? ఇదేమన్నా కాఫీయా? గట్టిగా 2 సార్లు టీ తాగట్టి 3 సార్లు తాగలేని బాబు అంటున్నాడు కుర్రాడు ఒకడు. అటువంటిది మొత్తం సముద్ర జలం అంతా తాగడం అంటే మాటలా అని ఆయన అల్లా సముద్రం తాగమనగానే తాగుతానన్నట్ట. వాళ్ళు తెల్లబోయారు. మనం అడిగాం అనుకుందాం, ఆయన కూడా అది కొంచెం కష్టమనకుండా మొత్తం సముద్ర జలం అంతా తాగుతానంటున్నాడు, ఈయన నిజంగా తాగుతాడా అని దేవతలు కించిత్ అనుమానించారు. అప్పుడు అగస్త్యుడు అప్పటికప్పుడు హుటాహుటిన లోపాముద్ర సమేతంగా ఈ సప్తగిరులకు వచ్చాడు. కాలినడకన కొండెక్కాడు. అక్కడికి వెళ్ళి శ్రీమన్నారాయణుడిని పూర్వం స్వయంగానే పూజించేవారు. ఇప్పుడు కలియుగంలో ఇంతమంది జనం పెరిగిపోవటం వల్ల, మహానుభావులైన VIPలకే దర్శనానికి సమయం సరిపోకపోవటం వల్ల కానీ లేకపోతే పూర్వం చక్కగా తమ చేతులతో స్వామిని పూజించుకునేవారన్నమాట. ఈ అగస్త్యుడు లోపలికి వెళ్ళి కోటి చంపక పుష్పాలతో ఒకటి రెండు కాదు, మళ్ళీ కోటి చంపక పుష్పాలు ఎలా వచ్చాయంటే, లోపాముద్ర కాశీలో ఓ పెద్ద తోట ఒకటి నాటింది. ఆ తోటలో మారేడు చెట్లు ఉండేవి, మల్లె తీగలు ఉండేవి, చంపక పుష్పాలు ఉండేవి. చంపక పుష్పాలని శివుడు శపించాడు. అందుకని శివుడికి మాత్రం చంపకాలు ఇచ్చేది కాదు, మల్లె పువ్వులతో పూజించేది. చంపకం అంటే విష్ణువుకి చాలా ఇష్టం. అందుకని అక్కడ నుంచి ఆవిడ కోసుకొచ్చిందిట. మహామహిమ కలిగింది కనుక కోటి పుష్పాలు అవలేలగా ఆకాశ మార్గాన్ని తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. ఆయన కోటి పుష్పాలతోటి ముక్కోటి ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడిని అభిషేకించాడు, పుష్పాభిషేకం చేశాడు. ఆపాదమస్తకాల పోస్తూనే ఉన్నాడు, పూలతో స్వామివారి విగ్రహం నిండిపోయిందిట. అసలు సంపంగి పూలు సువాసనతో ఉంటాయి. అందున ఈ చంపకాలు మామూలు చంపకాలు కాదు, కొన్ని ఎర్ర, కొన్ని ఆకుపచ్చ, కొన్ని పసుపచ్చ. పసుపచ్చగా ఉండేవి కూడా చంపకాలు ఉంటాయండి. సింహాచల ప్రాంగణానికి వెడితే పసుపచ్చగా ఉన్నటువంటి సంపంగి పూలు కనపడతాయి మనకి. రకరకాలైన సంపంగి పూలు మంచి సువాసనతో ఉన్నవి. ఆ పువ్వులతో శ్రీమన్నారాయణుణ్ణి శ్రీ సూక్తం, పురుష సూక్తం, విష్ణు సహస్రనామం వంటి అనేక నామాలతో అభిషేకం చేశాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు, నీవు ప్రపంచమంతా నీ ఉదరములో పెట్టుకునేటంతటి శక్తివంతుడి వౌదువుగాక అని ఆశీర్వదించాడు. ఒక్క సముద్రం తాగడం కాదట, ఈ మొత్తం లోకాలన్నీ ఎక్కడున్నాయి? నా కడుపులో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు కడుపులో మొత్తం ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల, తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. ఇన్ని లోకములు కడుపులో పెట్టుకున్న నన్ను ఇన్ని పువ్వులతో అభిషేకించి ముంచెత్తావు గనక నాకున్నంత శక్తి నీకు ఇస్తున్నాను, ఈ చరాచర జగత్తంతా మింగగలిగే శక్తి ఇస్తున్నాను పో అన్నాడు ఆయన. వెంటనే విష్ణువుకి నమస్కరించి, ప్రపంచమంతా కడుపులో పెట్టుకునే శక్తి ఉన్నవాడికి ఆ ప్రపంచంలో ఉన్న సముద్రంలో లెక్క. వెంటనే వెళ్ళి సముద్ర జలం దగ్గరికి వెళ్ళి హుం పట్ కేశవాయ స్వాహ అన్నాడు. మొత్తం నీరంతా చేతిలోకి వచ్చేసిందిట. అంత సముద్రం ఆయన చేతిలోకి ఒక ఉద్ధరణ నీరంతా వచ్చింది. మొత్తం గుటుక్కుని తాగాడు. ఇంకా రెండోసారి నారాయణాయ స్వాహ లేదు, మాధవాయ స్వాహ లేదు. ఎంత ఆశ్చర్యం అండి, అంత జలాన్ని ఒక్క పుడిసిల్తో తాగాడు. అందుకే ఎర్రాప్రగడ మహాభారతం అరణ్య పర్వంలో అద్భుతమైన పద్యం అగస్త్యుడి గురించి రాశాడు. అతి గాంభీర్య విభూతి ఏక చుడుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడైన మునితోచన్. తన గంభీరమైన మహిమతో, తన మహామహిమతో, ఒక్క పుడిసిలితో, పుడిసిలి అంటే ఇలా చెయ్యి పెట్టడాన్ని పుడిసిలి అంటాం. నీళ్లు తాగేటప్పుడు ఇలా పెట్టుకుని ఇందులో చేతిలో పోసుకుంటాం కదా ఓంకేశ్వర స్వాహాని, ఇది పుడిసిలి. ఒక్క పుడిసిలిలోకి మొత్తం సముద్రం అంతా తెచ్చుకుని దానిని తాగి దాన్ని అదుపులో పెట్టి అణిచేసినటువంటి మహానుభావుడైన ఋషి అగస్త్యుడు కనబడ్డాడు అంటాడు ఆయన. ఎంత అందమైన పదం, ఏక పాద చుళుకాహంకార నిశేష శోషిత పాదోధి పయస్కుడు. ఎంత గొప్ప అద్భుతమైన సమాసాలు అన్నమాట. ఇలాంటి వాటిని పూర్వకవులు బాగా రాసేవారు. అటువంటి అగస్త్యుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. మొత్తం సముద్రం అంతా తాగేశాడు ఒక్క గుటకలో. అప్పుడు దేవతలు సముద్రం కింద దాక్కున్నటువంటి రాక్షసుల మీద పడి ఇంకా వాళ్ళని కాపాడడానికి పైన నీరు లేదుగా వాళ్ళు కనబడ్డారు. అందుకని చితక వేసి చావగా మిగిలిన వాళ్ళని రసాతలానికి గెంటి వేసి ఆ తర్వాత మళ్ళీ అగస్త్యుని దగ్గరకు వచ్చి, తండ్రి అగస్త్య ఎంత ఉపకారం చేసావు నువ్వు, ఒక్క గుటకలో మొత్తం సముద్రం అంతా తాగేశావు, అద్భుతమైన శక్తి నీది. కానీ మాకు బెంగ, సముద్రంలో నీళ్లు లేకపోతే భూమికి, స్వర్గానికి, పాతాళానికి నష్టం. సముద్ర జలం ఆవిరయ్యి మేఘం అవ్వాలి, ఆ మేఘం చల్లగాలికి వర్షంగా కురవాలి, ఆ వర్షం భూమి మీద నదులుగా, వాగులుగా, వంకలుగా, చెరువులుగా, నూతులుగా మారాలి. మళ్ళీ ఈ నదులు ప్రవహించాలి. ఈ నదీ జలం వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలవాలి. మళ్ళీ సముద్ర జలం మేఘమవ్వాలి. ఈ విధంగా చక్రం తిరిగినట్టు తిరగాలి. ఇప్పుడు సముద్రం లేకపోతే ఇంకా మేఘాలు ఉండవు, మేఘాలు లేకపోతే వర్షాలు ఉండవు, వర్షం లేకపోతే హర్షం ఉండదు జగత్తుకి. దాంతో నదులు ప్రవహించవు, నదులే ప్రవహించకపోతే మళ్ళీ సముద్రం ఉండదు. దయతో నువ్వు తాగిన సముద్ర జలం ఒకసారి కక్కేయవా అంటే కక్కడమా, ఎప్పుడో అరిగిపోయింది నా జీవితంలో లోపలికి బయటికి, లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడం ఉండదు అన్నాడు ఆయన. ఆయన ఏం తిన్నా మనకి మళ్ళీ మలమూత్ర విసర్జన ఉండొచ్చుమా? నిష్ఠీవనంబును మలమూత్ర విసర్జనంబును అగస్త్యునకు ఉండవు అని శాస్త్రం. అగస్త్యుని అంత గొప్పవాట, తినడమే కానీ బయటకు వచ్చే పదార్థం ఉండదు ఆయనకి, ఇంక రాదు నాయన అన్నాడు. మరి ఎలాగా అంటే భవిష్యత్తులో భగీరథుడు అనేవాడు ఒకడు వస్తాడు. అప్పుడు వాడు గంగానదిని ప్రార్థిస్తాడు. ఆ గంగ భూమి మీదకి వచ్చి మళ్ళీ సముద్రంలో పడుతుంది. అప్పుడు సముద్రుడికి శరీరం వస్తుంది. అప్పటిదాకా ఈ యాతన పడండి అంటే మళ్ళీ భగీరథుడు వచ్చేదాకా చాలా యాతన పడ్డారట వాళ్ళు. ఈలోపు వర్షం లేకపోతే నీరుకి ఇబ్బందిని భూలోకానికి ఇంద్రుడు ప్రత్యేకమైన తీర్థం ఒకటి పట్టుకొచ్చి చెరువుల్లో పోసిపోతూ ఉండేవాట. ఇప్పుడు కొన్ని చోట్ల చెరువులు తవ్వించి ఏం చేస్తారు, మళ్ళీ బోర్ నీళ్లు తీసుకొచ్చి చెరువు నింపుతున్నారు. అలా చేసేట ఆయన నదీ జలాలు లేక. ఈ విధంగా చాలా యాతన పడ్డారు. అంతటి మహామహిమ శ్రీ వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల. వెంకటేశ్వరుడు అంటే ఇప్పుడున్న శ్రీనివాసుడు కాదని చాలాసార్లు చెప్పాను మీకు. వెంకటాచలం కృతయుగంలో సృష్టి ఆరంభంలో వచ్చింది. అక్కడ శ్రీ మహావిష్ణువు అనేక పర్యాయములు ఒక్కొక్క రూపాన్ని సంతరించుకున్నాడు. ఇప్పుడున్న శ్రీనివాసుడు కలియుగ శ్రీనివాసుడు ఆయన. ఈయన శ్రీకృష్ణుడు అవతారం సమాప్తం అయిన తర్వాత మళ్ళీ అదే కృష్ణావతార రూపంతో వచ్చి వెలిసినటువంటి స్వామి. అందువల్ల వరాహ నరసింహ, వరాహ వెంకటేశ్వరుడు, నరసింహ వెంకటేశ్వరుడు, రామ వెంకటేశ్వరుడు, కృష్ణ వెంకటేశ్వరుడు, శ్రీనివాస వెంకటేశ్వరుడు అని ఆయనకి పేర్లు అన్నమాట. ఇంకా అనేక అనేక దివ్య మహిమలు, విభూతులు ఉన్నాయి. అటువంటి వాటితో మళ్ళీ రేపు మనం యథాప్రకారంగా ఉదయం 9:30 కలుసుకుందాం. ఇప్పుడు మంగళహారతి మంత్రపుష్ప కార్యక్రమాలు సేకరించి మీరందరూ కూడా ప్రసాదం సేకరించి ఇళ్ళకి వెళ్ళండి.